ఉపన్యాసంలో మొట్టమొదట మన తులసి రామచంద్ర ప్రభు గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. కిం కర్తవ్యం? ఇప్పుడు కర్తవ్యం ఏంటి? రామచంద్ర ప్రభు గారు అడిగింది ఏంటి అంటే, అర్జునుల్లాగా మనందరం యుద్ధం చేయాలా అని. ప్రస్తుత కలియుగంలో అయితే ఒక్క సూక్ష్మమైనటువంటి సత్యం ఏంటి అంటే, మనం కలియుగంలో ప్రతి ఒక్క మానవుడు ఒట్టి అర్జునుడే కాదు, మనలో దుర్యోధనుడు కూడా ఉన్నాడు. వేరే యుగాల్లో దుష్టులు ఒక పక్షాన సాధువులు ఒక పక్షాన ఉన్నారు, కలియుగంలో ఆ ఇద్దరు ఒకరిలోనే ఉన్నారు. ఒకడు కొంచెంసేపు సాధువులాగా ఉంటాడు, కొంచెంసేపు రాక్షసులాగా ఉంటాడు. మంటల్లో ఇనుమును పెడితే ఆ మంటలకు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. అదే రకంగా దేవోత్తమ పురుషుడైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ప్రక్షాళనమై సద్గుణాలు ఉద్భవిస్తాయి. ఆ కైంకర్యం ఏ రకంగా అంటే, కలియుగంలో కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయ జగతో ముఖై ద్వాపరే పరిచర్యస్య కలౌ తద్హరికీర్తన. ఈ హరికీర్తన ద్వారా ఆ భగవంతునితో మనం సంబంధం ఏర్పరచుకొని మనలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గాన్ని తొలగించుకున్నప్పుడు తద్వారా ఈ సమాజంలో ధర్మాన్ని స్థాపించడానికి అవకాశం ఉంది. అది ఇక్కడ విశేషం. ఒక చిన్న సంఘటన కూడా చరిత్రలో దీనికి సంబంధించి జరిగింది. ఒకసారి అలెగ్జాండరు భారతదేశాన్ని దండయాత్రకు వచ్చినప్పుడు ఏదో నదీ తీరంలో బస చేస్తూ ఉంటే, అతను బస చేసేటువంటి ప్రదేశంలో ఒక చిన్న దొంగను ఒకరిని పట్టుకున్నారు. పట్టుకొని అలెగ్జాండర్ దగ్గరికి తీసుకొచ్చారు శిక్షించాలా అని, వాడు దొంగతనం చేశాడు అని. అప్పుడు అలెగ్జాండర్ అన్నాడు, అరే నేను చక్రవర్తిని, నా ప్రదేశంలోకి వచ్చి దొంగతనం చేశావు, ఎంత ధైర్యం నీకు, నీకు నేను ఇప్పుడు శిక్ష విధించబోతూ ఉన్నానన్నాడు. అప్పుడు ఆ దొంగ ఏమన్నాడంటే, నాకు శిక్ష విధించే ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు. ఏంటది అన్నాడు, నేను కడుపు పోటీ కోసం ఏదో చిన్న దొంగతనం చేశాను, దానికి మీరు శిక్ష నాకు విధిస్తాను అంటున్నారు, మీరు ప్రపంచమంతా దండయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు, అంటే దండయాత్ర అంటే ఏంటి, దేశాలు దేశాలు దోచుకుంటూ వస్తున్నారు, నాకన్నా మీరు పెద్ద దొంగ, మీరేం శిక్ష విధించుకుంటారు, విధించుకుని నాకు శిక్ష విధించండి అన్నారు. అప్పుడు అలెగ్జాండరు నీళ్లు నమలడం మొదలు పెట్టాడు. అరే అబ్బాయి, సరే ఈసారి క్షమించేస్తాను, పో ఇంకోసారి చేయిద్దాను. చిన్న దొంగ పెద్ద దొంగ అందరం మనం దొంగలమే. ఈ విషయం నేను ఒకసారి ఉపన్యాసంలో చెప్తే, అది కూడా ఎక్కడ, రాయలసీమ పులివెందుల్లో ఒక వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఏంటి స్వామీజీ అందరినీ దొంగలు అంటారు మీరు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అయ్యా నేను చెప్పింది బాగా అర్థం చేసుకో, నీ దగ్గర ఏదైనా వస్తువు ఉంది, అడగకుండా నేను తీసుకుంటే ఏమవుతాను అన్నాను, దొంగ అవుతారు అన్నాడు. అడిగి తీసుకుంటే జెంటిల్మెన్ అన్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. మరి దాన్ని అనుభవించేటప్పుడు ఆయన అనుమతి నువ్వు తీసుకుంటూ ఉన్నావా అన్నాను. లేదన్నాడు. అప్పుడు నువ్వేమవుతావు అన్నావు? దొంగనవుతానన్నాడు. అదే నేను చెప్పాను. ఈ సృష్టిలో సర్వం ఆ భగవంతుని యొక్క సృష్టి, మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. రామచంద్ర ప్రభు గారు సరిపోతుందా సమాధానం? చారిటీ బిగిన్స్ అట్ హోమ్. మనలో ఉన్నటువంటి, నిన్న కూడా ఉపన్యాసంలో చెప్తూ ఉన్నాను, మృగత్వం రాక్షసత్వం ప్రతి ఒక్కరూ కూడా, చైతన్య మహాప్రభు అదే చెప్పారు. జన్మ సార్థక కరే కరో పరోపకారన్నారు. మొదట మన జన్మని మనం సార్థకం చేసుకోవాలా. అది ఏ రకంగా అంటే మనలో ఉన్నటువంటి ఆ ముసుగును తొలగించాలా, అహంకారం అన్నటువంటి ముసుగును, మిథ్యా అహంకారం, దాన్ని తొలగించాలా. అది ఏ రకంగా తొలగింపబడుతుంది అంటే గీతా మహత్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మలినే మోచనం పుంస జలస్నానం దినే దినే సహృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. రోజు శరీరాన్ని శుభ్రం చేసుకునే దానికి జలంతో స్నానం చేస్తాం, కానీ గంగతో సమానమైనటువంటి గీతతో, గీత అమృతంలో ఎప్పుడైతే మనం స్నానం చేస్తానో సంసార మలనాశనం, సంసారంలో ఉండే మాలిన్యం, ఈ సంసారంలో ఉన్నటువంటి ముఖ్యమైన మాలిన్యం ఏంటి, విద్యాహంకారం. ఆ మాలిన్యం గీత అమృతంలో మనం స్నానం చేసినప్పుడు అది తొలగుతుంది. ఆ గీత అమృతంలో స్నానం చేసినప్పుడు చైతన్య మహాప్రభు దగ్గరికి సనాతన గోస్వామి వచ్చారు. సనాతన గోస్వామి చాలా గొప్ప పండితుడు. ఆయన అప్పట్లో మనం దక్షిణాదిలో ఆళ్వార్లు అని చెప్పి అంటాం, గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో ఆయన గోస్వాములు అంటారు. గో అంటే ఇంద్రియాలు, స్వామి ఆ ఇంద్రియాలను నియంత్రించినటువంటి వారు. మనం గోదాసులం, ఇంద్రియాలకు దాసులం, వాళ్ళు గోస్వాములు, ఇంద్రియాలని నియంత్రించినటువంటి వారు. చైతన్య మహాప్రభు ఆయన వచ్చినప్పుడు ఏమన్నారు అంటే, హే పండితుని సంబోధించారు. ఆయనకి సంస్కృతం తెలుసు, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండింది, అంతా ఉండింది. అప్పుడు ఆయన వినయంగా ఒక గడ్డిపొచ్చ తీసుకొని నోట్లో పెట్టుకొని శాస్త్రాంగ నమస్కారం చేసి, దానికి అర్థం ఏంటి అంటే, ఈ తృణం కన్నా నేను హీనం, దయచేసి నన్ను పండితుడు అనద్దు అన్నారు. ఏమయ్యా, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత ఉంది, అందరూ నిన్ను పండితుడిగా గుర్తిస్తే నేనంటే తప్పేంటి అన్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నేను అనేది ఇంకా ఎవరో నేను తెలుసుకోలేదు, అది తెలుసుకోనంత వరకు నేను పండితుడయ్యేదానికి అవకాశం లేదన్నారు. నేను అనేది ఇంకా ఎవరో తెలుసుకోలేదు, నేను అది తెలుసుకోనంత వరకు నేను పండితుడయ్యేదానికి అవకాశం లేదు అన్నారు. వేదంలో కూడా అదే చెప్పడం జరుగుతుంది, పరమోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మ మనం ఎత్తిన తర్వాత అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం తెలుసుకునేదానికి ప్రయత్నించాల. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. స్వామి ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, పుట్టిన దగ్గర నుంచి, ఒక తెలిసిన దగ్గర నుంచి ప్రశ్నలు అడగడమే, అదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి. ప్రభుపాద స్వామీజీ వాళ్ళ తండ్రి గారితో ఒకరోజు మార్కెట్లో పోతున్నారంట, వివాహ ఊరేగింపు జరుగుతూ ఉందంట. తండ్రిని అడిగారు, నాన్నగారు ఏంటిది అన్నారు, స్త్రీ పురుషులకి వివాహం జరిగింది నాయన, ఊరేగింపులో తీసుకెళ్తున్నారు అని. అప్పుడు ప్రభుపాదులు వారు తండ్రిని అడిగారంట, మీకు వివాహం అయిందా అన్నారంట. ప్రశ్నించడం, మరి ఏం ప్రశ్నించాలా అనేది కూడా వేదం చెప్తుంది. అపాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం తెలుసుకోవాలా. దాంట్లో ఏంటి, నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి సంబంధం ఏంటి. అందువల్ల మరి ఈ పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం, సకల శాస్త్రాల యొక్క సారాంశం గీతలో భగవంతుడు పొందుపరిచి ఉన్నాడు అన్నమాట. అందుకనే ఆదిశంకర్లు వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం, ఒకటే ఒక శాస్త్రం దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు చెప్పింది. ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం, ఒకే ఒక దేవుడు దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో నామం తస్య నామాని అని, ఒకే ఒక నామం, అది ఆ భగవంతునిది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే ఒక కర్మ జీవుడు చేయాల్సింది, అదేమిటి, తస్య దేవస్య సేవ, ఆ భగవంతుని యొక్క సేవ. లేకపోతే ఏమవుతుంది, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్వం కర్మ కౌంటేయ ముక్త సంఘ సమాచారం. ఏ రకమైనటువంటి యజ్ఞం నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది. అదే నన్ను సంతృప్తిపరచడానికి చేసినప్పుడు ఈ భవబంధనాల నుంచి నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది. సైనికుడు ఉంటాడు యుద్ధ రంగంలో, ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం, గొప్పవాడు అవుతాడు, హీరో అవుతాడు. అదే సైనికుడు సామాన్య సమాజంకి వచ్చి తన పుట్టించినటువంటి పుత్రుని చంపినా కానీ ఇక్కడ శిక్షింపబడుతున్నాడు. అక్కడ చంపడమే, ఇక్కడ చంపడమే. మరి అక్కడ స్వామి కోసం చేశాడు, రాజు కోసం చేశాడు, ఇక్కడ తన కోసం చేశాడు. సో మనం చేసేటువంటి కర్మ భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో చేసినప్పుడు దానికి కర్మబంధనం లేదు. కర్మను కూడా భగవంతుని విభజించాడు, కర్మ వికర్మ అకర్మ. శాస్త్రానికి అనుగుణంగా ఉన్నది కర్మ, పుణ్యం వస్తుంది, విరుద్ధంగా ఉన్నది వికర్మ, పాపం వస్తుంది. అకర్మ, ఈ రెండు వద్దు, నీ సేవ, ఆయన సన్నిధిని చేరుకోవచ్చు. తర్వాత మరి ఈ యొక్క గీత యొక్క సారాంశం ఏంటి అంటే, జీవుని యొక్క, స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను గీతలో వివరించారు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ ఐదు విషయాలు ఎవడైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా సమాజంలో మెలుగుతాడు అన్నమాట. ఇప్పుడు పోలీస్ అధికారి ఉన్నారు, లాయర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నాడు, ఎప్పుడు తప్పు చేస్తాడు, నేనేం చేయాలా అనేది సమాజానికి మర్చిపోయినప్పుడు తప్పు చేస్తాడు. నేను చట్టాన్ని రక్షించాలా అనేది మర్చిపోయినప్పుడు చట్టాన్ని భక్షిస్తాడు. ప్రాణాన్ని కాపాడాలా అని వైద్యుడు మర్చిపోయినప్పుడు, స్వార్థం వచ్చినప్పుడు తప్పు చేస్తాడు. ఈ గీతా జ్ఞానం మనిషిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి మార్గనిర్దేశకం చేస్తుంది. గాడి తప్పిన వ్యక్తి, అందరేమనుకుంటారంటే గీత చదివితే సన్యాసులు అయిపోతారేమో అనుకుంటారు. చెడుకు సన్యాసం, బాధ్యతలకు సన్యాసం కాదు. సన్యసిస్తానన్నటువంటి వ్యక్తిని గీత బోధించి అతను కర్తవ్యాన్ని నెరవేర్పించేటట్టు చేశాడు భగవంతుడు. అది చదివిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యతతో వ్యవహరించేటువంటి వ్యక్తిగా నువ్వు తయారు కావాలి, కానీ బాధ్యతల నుంచి తప్పించుకునే వ్యక్తిగా కాదనమాట. బాధ్యతల నుంచి తప్పించుకునే వ్యక్తి కాదు. ప్రభుపాదులు గారు ఒకసారి తమాషగా చెప్తూ ఉన్నారు, బాధ్యతల నుంచి ఎట్టండి తప్పించుకుంటాం. ఒకవేళ ఉదాహరణకి అర్జునుడు తప్పించుకున్నాడు అనుకుందాం, భగవద్గీత కూడా వినలేదు, ఆయన అన్నాడు నేను యుద్ధం చేయను స్వామి వెళ్ళిపోతానని అనుకున్నా, ఆయన అనలేదు అనుకుందాం, నేను భిక్షం ఎత్తుకుని బతికేస్తాను అనుకుని వెళ్ళాడు, భిక్షం ఎత్తాడు. ఒకరోజు మనుసమ్మిత ఏం చెప్తుంది అంటే, భిక్షానికి కూడా ఒక ధర్మం ఉందంట, వచ్చినటువంటి దానం మూడు భాగాలుగా విభజించాల. భిక్షం అడిగేవాడిని కూడా ఎవడన్నా అడుక్కునేవాడు ఉంటే వాడికి ఒక భాగం ఇవ్వాలా, జంతువులకు ఒక భాగం ఇవ్వాలా, తను ఒక భాగం తీసుకోవాలా. ఆ రకంగా మూడు భాగాలు విభజించి భుజించబోతూ ఉంటే పక్కన ఏదో గొడవ జరుగుతూ ఉందంట. అప్పుడు అర్జునుడు ఆలకించాడు ఏంటది అని. ఎవడో ఒక బీద బలహీనమైనటువంటి భిక్షు ఉన్నాడు, వాడు చాలా బలహీనంగా ఉన్నాడు, వాడికి వచ్చిందే కొంచెం. అది తినబోతూ ఉంటే ఆ భిక్షగాళ్లలో ఒక దాదా ఉన్నాడు అనమాట. వాడంటున్నాడు, అరే నా వాటా ఇవ్వకుండా నువ్వు తింటున్నావు ఏంటన్నాడు. అయ్యా నాకు వచ్చిందే ఇది, ఇది తినకపోతే చేస్తాను, ఇవి ఒకరోజు కుదిలేను అన్నాడు. ఇట్లంతా కానీ నేను అనుమతిస్తే అందరూ అట్టే తయారవుతుంది అన్నాడు. వాడిని బలవంతంగా లాక్కోబోతున్నాడు. అప్పుడు అర్జునుడు వచ్చాడు, ఏంటి అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, నువ్వెవరన్నాడు. నేను కుంతీపుత్రుడిని అన్నాడు. కుంతీపుత్రుడో ఏమో ఇవన్నీ నాకు తెలీదు, కొత్త బిచ్చగాడివా చెప్పన్నాడు. అవునన్నాడు. అటైతే నాకేది వాటా అన్నాడు. ఇది చాలా అన్యాయం అన్నాడు. ఇక్కడ ఇదే న్యాయం అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఏది నా గాంధీవం, యుద్ధం అనివార్యం అన్నాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు, అదే అధర్మం అక్కడ జరిగింది, యుద్ధం చేయరా నాయన అంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి బిచ్చగారితో నువ్వు యుద్ధం చేస్తావా. అక్కడ కూడా అధర్మం నాయన, యుద్ధం చెయ్యి అంటే అక్కడ నేను వద్దు నేనేదో అని చెప్పి వచ్చేసి ఇక్కడ వచ్చి వీడితో యుద్ధం చేస్తావు పద అక్కడికి. అంటే ఇది జరగలేదు, అతిశయోక్తి అంటే
ఆచార్యులు చెప్తున్నారు, మన కర్తవ్యం మనం చేయాల్సింది, తప్పించుకునే దానికి అవకాశం లేదు, చేయాల్సింది చేయాలా. అయితే ఆ చేసేది ఏ రకంగా చేయాలా, ఏ రకంగా చేస్తే ఎటువంటి ఫలితం నువ్వు పొందుతావు అనేది భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నాడు. డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు. సో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సారాన్ని మనం గ్రహించడానికి, గీత అమృతంలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. కేవలం పాండిత్యం కాదు, దాంట్లో ఉన్నటువంటి భావం గ్రహించాలి. ఒకసారి చైతన్య మహాప్రభు శ్రీరంగాన్ని దర్శించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి భగవద్గీతం తలక్రిందలుగా పట్టుకుని అశ్రుధారలు కారుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పండితులందరూ అతని హేళన చేస్తున్నారు, వీడికి భగవద్గీత పట్టుకోవడమే రాదు, ఏదో అర్థమైనట్టు ఏడుస్తున్నాడని. చైతన్య మహాప్రభు ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి, నాయన నీ ప్రయత్నం ఏంటి అన్నాడు. మా గురువుగారు చెప్పారు భగవద్గీత చదవమని, అయితే చదువు రాదు నాకు. మరి చదువు రాకుండా భగవద్గీత చేతిలో పెట్టుకుని ఎందుకు నాయన ఏడుస్తున్నావు అన్నాడు. అప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, భగవద్గీత చదవడం రాకపోయినా అది చేతిలోకి తీసుకున్నప్పుడు ఒక సత్యం నాకు గోచరిస్తుంది. ఏంటది అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు తన భక్తుడైనటువంటి అర్జునుడిని సంతృప్తి పరచడానికి అతి నీచమైనటువంటి రథసారథి స్థానాన్ని స్వీకరించి రథంలో కూర్చున్న వ్యక్తి యొక్క పాదాల కింద కూర్చున్నాడు. భక్తుడి కోసం భగవంతుడు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క భగవంతుని ఉన్నత హృదయాన్ని అర్థం చేసుకుని అసలు కరుస్తూ ఉన్నాడు. చైతన్య మహాప్రభు అన్నారు, భగవద్గీత చదివితే ఏదైతే అర్థమవుతుందో చదవకుండానే అర్థం చేసుకున్నది జన్మ ధరించింది అన్నాడు. జన్మ ధరించింది అన్నాడు. భగవంతుడు మనందరి యొక్క తండ్రి, అందుకనే గీతలో చెప్తున్నారు, అహం బీజప్రాదపిత, బీజప్రదాతనైనటువంటి తండ్రిని నేను. మరి మనం ఎందుకండి ఇక్కడ పడి దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం, అందరికి కలిగే సందేహం అండి అది. కారణం ఏంటి, మనందరం కూడా భగవంతుని యొక్క అంశలం. మమైవాంసో జీవలోకి జీవభూత సనాతన, మనందరం భగవంతుని యొక్క అంశలం. అయితే ఫిలాసఫీలో మూడున్నాయి, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. మేము ద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తాం. మన సంస్థాపకాచార్యులు ఏం చెప్పారంటే, భగవంతుని అంశ అంటే భగవంతుడు అని కాదు, టాటా కంపెనీలో చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, నట్టు బోల్ట్ మీద కూడా టాటాని ముద్ర వేస్తారు అట్లని చెప్పి, నట్టు బోల్ట్ టాటా కాదు, ఆయన ప్రోడక్ట్ అది. మనం కూడా ఆ భగవంతుని యొక్క ప్రోడక్ట్ కాబట్టి మనల్ని కూడా సచ్చిదానంద స్వరూప అన్నారు. అంతేకాని మనం సచ్చిదానంద స్వరూపం, మనం ఆయన ప్రోడక్ట్స్ అంతే. ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేసిపోతూ ఉంటే ఒక అతను, లేదు నువ్వు దేవుడు, నేను దేవుడు, అందరం దేవుడు అన్నాను. నేను అన్నాను, మరి మనకెందుకండి ఈ బాధలు, మాయకులోనయ్యా మనం అన్నా. దేవుడు మాయకులోనైతే దేవుడి కన్నా మాయ గొప్పది కదయ్యా. సరేనని చెప్పి నేను కొంత సమయానికి ఆయన వదిలిపెట్టాను, నువ్వు సరే ఉండు శాంతంగా. ఒక అరగంట తర్వాత మళ్ళా వచ్చాడు, వచ్చి దిగాలుగా, స్వామి నా పరిస ఎవరు కొట్టేశారని బాధగా వచ్చి చెప్పాడు. దేనికండి బాధపడతారు, ఆ దొంగ దేవుడే, మీరు దొంగ దేవుడే, దేవుడు దేవుడు కొట్టేశాడు, బాధ ఎందుకు అన్నాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. జీవతత్వ విష్ణుతత్వ, విష్ణువు మన అణువు, ఆయన విభువు. అయితే సముద్రపు నీటిలో ఉన్నటువంటి బిందువు, దానికి కూడా సముద్రంలో ఉన్నటువంటి తటాకంలో ఉన్నటువంటి జలంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉంటాయి. అదే రకంగా ఆ భగవంతుని యొక్క అంశగా మనలో కూడా స్వతంత్రత అన్నటువంటిది ఉంది. ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకోవడం వల్లే మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చాం. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, తల్లి వంట చేస్తూ ఉంటే పిల్లవాడు అంటాడు, అమ్మా నేను వంట చేయాలంటాడు. తల్లి వంట ఉంది, మరి నాయన నువ్వు కాల్చుకుంటావు, వీడినట్లేదు. అప్పుడేం చేస్తుంది, నమూనా బుడ్డీలు వంట సామాగ్రి వాడికి ఇచ్చి చేసుకో ఉంటుంది. మనం కూడా భగవంతుడితో పోటీ పడాలి, నువ్వే ఎందుకు విభు, నేనెందుకు కాకూడదు, నేను కూడా ఈశ్వరుడు కావాలా. భగవంతుడు అన్నాడు, ఈ నమూనా ప్రపంచాన్ని సృష్టించి అక్కడ ప్రయత్నం చేయను అని చెప్పి మనల్ని ఇక్కడికి పంపించాడు. అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈశ్వర భావన, నేను హీరో కావాలా, నేను హీరో కావాలా.
ఒక చిన్న కమ్యూనిటీ ఉంటే అక్కడ ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్కి పాకులాట పీకులాట.
ఈశ్వర భావన. మనలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మందిని చేరాం. మనం దీన్ని కంట్రోల్ చేయాలి. దానికోసం భగవంతుడు ఏం చేశారు? కర్మ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసం
మనం భగవంతుడితో ఏమని చెప్తావు? నీ ప్రమేయం కింద నేను ఉండకూడదు, నేను స్వతంత్రుడుగా ఉండాలా?
భగవంతుడు, నేను నిన్ను స్వతంత్రుడిగా వదిలేస్తున్నాను, నా ప్రమేయం ఏం లేదు. పుణ్యం చేస్తే దాని ఫలితం ఆనందాన్ని పొందుతావు, పాపం చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని పొందుతావు. ఇవి ఎన్ని చేసినా కానీ ఇది కుళ్ళు ప్రపంచం, నువ్వు లేనటువంటి ఈ ప్రపంచంలో నేను ఉండలేను. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని. ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతో భక్తునికి శూన్యంగా ఉంటుందంట. అటువంటి గోవిందుడు లేనటువంటి ఈ జగత్తులో నేనేం చేస్తానన్నటువంటి భావన నీలో కలిగితే నా దగ్గరికి రా. చాలా మంది అంటారు, అరే భగవంతుడు ఎందుకండి మనల్ని అట్లా వదిలేశాడు? నువ్వు కోరుకున్నావు స్వతంత్రంగా వదిలేయాలని కోరుకున్నావు, అందుకని నేను వదిలేశాడు. నీ ఇష్టం. నువ్వు పుణ్యం చేస్తే దాని ఫలితం సుఖాన్ని ఆనందాన్ని పొందుతావు, పాపం చేస్తే దాని ఫలితం దుఃఖాన్ని పొందుతావు. నీ కర్మ నువ్వు అనుభవించు. మనం ఎప్పుడైతే ఆ యొక్క నిత్యా అహంకార భావనలో ఉంటామో నాది మనది ఆ భావన వస్తుంది. దానివల్ల అన్ని తప్పుడు మార్గాల్లోకి పోతాం. నావాడు మనవాడు, నావాడు మనవాడు.
తిరుమల కొండల మీద ఒక మహాత్ముడు ఉండేవాడు, అనంతాళ్వార్ అని చెప్పి చెప్పి. ఆయన రామాంజులు వారి శిష్యులు. ఒకరోజు ఆయన పూలు కోస్తూ ఉంటే భగవంతుడు ఆయన్ని పరీక్షించడానికి పాము రూపంలో వచ్చి కాటేస్తాడనమాట.
ఆయన కాటు వేసినా కానీ దాన్ని పక్కకు తోసేసి నేరుగా స్వామి కైంకర్యానికి వెళ్ళిపోతాడు.
వెంకటేశ్వర స్వామి అడుగుతారు, అరే అనంత, నిన్ను పాము కరిచిందంట అంట. అప్పుడు అనంతాలవారు అంటారు, ఏ పాము స్వామి? తోటలో కాటేసిందా, లేకపోతే నాలో ఇంకొక పాముంది అదా? తోటలో కాటేసిన పాము కరిస్తే ఈ శరీరం నష్టమవుతుంది, కానీ నాలో ఉన్నటువంటి అహంకారం మమకారం అన్నటువంటి పాము కాటేస్తే ఆత్మే నాశనం అవుతుంది. ఏ పాము స్వామి?
ఒకవేళ ఆ తోటలో కాటేసిన పాము వల్ల నేను మరణిస్తే వైకుంఠానికి పోయి విరజానదిలో స్నానం చేసి మీ కైంకర్యానికి వచ్చేస్తాను. మీ అనుగ్రహంతో బతికి బయటపడితే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మీ సన్నిధికి వచ్చి సేవ చేసుకుంటాను అన్నాడు. అనంతాళ్వారు ఎంత పవిత్రమైనటువంటి వ్యక్తి అంటే, ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆయనలో ఉన్నటువంటి గురు భక్తిని పరీక్షించాలని చెప్పి అనుకున్నాడు అనమాట. పూలు కడుతూ ఉన్నాడు స్వామికి. వెంకటేశ్వర స్వామి పిలిచాడు, అర్చకులకి చెప్పాడు, అనంతాళ్వారిని పిలువ ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే, నేను మాల కుడుతున్నాను, నేను రానని చెప్పు స్వామికి అన్నాడు. నేను మాల కుడుతున్నాను, రానని చెప్పు స్వామికి అన్నాడు. తీరా మాల తయారు చేసిన తర్వాత నేరుగా వెళ్ళి స్వామికి కైంకర్యానికి ఇవ్వబోతుంటే స్వామి ఆగ్రహించాడు, ఏమోయ్ నేను పిలిస్తే రావా? నువ్వు వద్దు, నీ మాల వద్దు, అసలు నువ్వు ఈ కొండ మీద ఉండనే ఉండద్దు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు అనంతాళ్వారు అంటున్నాడు, ఏమయ్యా, నువ్వు పిలిస్తే నేను వచ్చానా ఇక్కడికి? మా గురువు గారు రామానుజుల వారు చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ మీరు వెళ్ళమంటే వెళ్ళను నేను. అయినా కొండేమన్నా మీదంటయ్యా, వరాహస్వామి దగ్గర అనుమతి తీసుకుని మీరు ఇక్కడ ఉంటున్నారు. మీరు ఒక టెనెంట్, నేను ఒక టెనెంట్, ఒక టెనెంట్ ఇంకో టెనెంట్ని ఖాళీ చేయమని చెప్పడానికి ఏం అధికారం లేదన్నాడు. అప్పుడు స్వామి అనుకున్నాడంట, వీడితో ఒక్క మాట మాట్లాడితే ఎంత పెద్ద లెక్చర్ ఇస్తున్నాడు వీడని చెప్పారు. ఆయన మాల నేను వేసేసుకుంటానని చెప్పి తీసేసేసుకున్నాడు. తర్వాత అనంతాళ్వారు స్వామి వారితో అంటూ ఉన్నారు, మీరు పిలిచినప్పుడు రానిదానికి అహంకారం కాదు, నన్ను క్షమించండి స్వామి. గురుదేవులు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు కొన్ని సూచనలు ఇచ్చి పంపించారు. పువ్వు వికసించక ముందు పూర్తిగా కొయ్యమన్నారు, పూర్తిగా వికసిస్తే పరిమళం పోతుందన్నారు. ఆ వికసించడానికి పూర్తిగా ముందే మాల కట్టమన్నారు, నేను కట్టేటప్పుడు మీరు పిలిచినప్పుడు మీతో వచ్చి మాటలు పెట్టుకుంటే అది పూర్తిగా వికసిస్తుంది, పరిమళం పోతుంది. పరిమళం పోయినటువంటి పుష్పాన్ని మీ కైంకర్యానికి వినియోగించకూడదు అన్నారు. అందుకోసం నేను రాలేదు కానీ మీ మాటలను తిరస్కరించాలని కాదు, నన్ను క్షమించండి అన్నారు. అప్పుడు అనంతరాల వారి మాటలకి స్వామి ప్రసన్నుడై అంటూ ఉన్నాడు, నీలో గురుభక్తిని పరీక్షించడానికి నేను పిలిచాను, అంతేకాని నేను కల్పకట్టడానికి కాదన్నాడు. ఇక్కడ అహంకారం మమకారం ఆ యొక్క మాలిన్యం కీటామృతంలో స్నానం చేయడం ద్వారా అది ప్రక్షాళనమవుతుంది. నేను ఎవరు అన్నటువంటి స్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ శరీరం కాదు. మనందరం కూడా నా శరీరం అంటున్నాను కానీ నేనే శరీరం అని ఎవరు అనట్లేదు. నా శరీరం అంటున్నారు, నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, నా ఇంటిలో ఉండేటువంటి వ్యక్తి నేను. నా చెయ్యి నా శరీరం అంటున్నారు, నేనే శరీరం అని ఎవరు అనట్లేదు. భగవంతుడు చెప్తున్నాడు, ఈ యొక్క శరీరం అన్నది ఒక వాహనం, మనం దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నాం. ఒక్కసారి వాహనానికి యాక్సిడెంట్ జరుగుతుంది, మనం కల్ప చెందుతాం. ఒక వ్యక్తి వచ్చి మనం తట్టి లేపి, అరే బాబు వాహనానికి రా యాక్సిడెంట్ జరిగింది, నీకేం కాలేదు, బాగానే ఉన్నావు నిక్షేపంలా, నీకేం కాలేదు, వాహనానికి జరిగింది యాక్సిడెంట్, నీకేం కాలేదు. మనం కూడా ఆర్థికంగానో మానసికంగానో ఆరోగ్యపరంగానో సాంఘికంగానో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి వాహనానికి. మర్చిపోతూ ఉంటాం వాహనమే నేను అని చెప్పి కలత చెందుతూ ఉంటాం. మనకు పదే పదే గుర్తు చేయడానికి ఒక వ్యక్తి ఉండాల, అతనే ఆధ్యాత్మిక గురువు. వాహనానికి నాయన దెబ్బలు తగులుతున్నాయి, నీకు కాదు. మనల్ని గుర్తు చేయకపోతే మనం ఆ మోహంలో ఆ ద్వంద్వాలకు కలత చెందుతాం. ఆ కల్ప చెందినప్పుడు ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి పరిష్కారానికి బదులు ఇంకొక ప్రాబ్లంని కొని తెచ్చుకుంటాం. ఎందువల్లంటే భ్రాంతికి గురి అయి ఉన్నాం, కల్ప చెంది ఉన్నాం కాబట్టి. యథార్థాన్ని గుర్తు చేయడానికి ఒక వ్యక్తి ఉండాల. ఇక్కడ కూడా అర్జునుడు తన శరీర సంబంధమైనటువంటి వ్యక్తులను చూసి తన కర్తవ్యాన్ని విస్మరిస్తూ ఉన్నాడు, కర్తవ్యం నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని భగవంతుడు గీతలో ఆత్మ గురించి, గీతాసారం 2వ అధ్యాయం, ఆత్మ దగ్గర నుంచి ఆయన చెప్తూ ఉన్నాడు, నీవి శరీరం కాదు అట్లని చెప్పి వాళ్ళు కూడా శరీరాలు కాదు. మరణించడం తప్పక అందరూ మరణిస్తారు. నిన్న కూడా నేను కథ చెప్పాను మరణం గురించి, ఎవరు తప్పించుకోలేరు. ప్రతి 7 సంవత్సరాలకి ఒక్క జన్మలోనే మనం మరణిస్తూ ఉన్నాం. సైన్స్ కూడా చెప్తుంది ప్రతి 7 సంవత్సరాలకి బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ కూడా మరణించి మళ్ళీ కొత్తది వస్తుందన్నమాట. బాల్యంలో ఉన్నటువంటి పుట్టినప్పుడు ఫోటో మనకెవరన్నా చూపించి ఇది ఎవరు బాబు అంటే మనం గుర్తుపట్టలేము, తల్లో తండ్రో చెప్పాలి ఇది చిన్నప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి. దేహినో స్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంతర సదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రడముహ్యతి. బాల్యం నుంచి యవనానికి, యవన నుంచి మధ్య వయస్కులకి, వృద్ధాప్యానికి ఒక్క జన్మలోనే నువ్వు శరీరాలు మారుస్తూ ఉన్నావే. చిన్నప్పుడు శరీరానికి ఇప్పటికీ పోలిక లేదు అటని చెప్పి, చిన్నప్పుడు సత్యగోపీనాథ్ వేరు, ఇప్పుడు సత్యగోపీనాథ్ వేరా? కాదు, అదే సత్యగోపీనాథ్ కానీ వాహనం మార్చేశాం, శరీరంలో పరివర్తన మార్పు కలిగింది, శరీరంలో మార్పు కలిగింది. వ్యక్తి అతనే, వ్యక్తి అతనే. మరి ఈ యొక్క జన్మములో మనం ఉన్నప్పుడు సృష్టిలో జీవుని యొక్క కోరికలను బట్టి భగవంతుడు 84 లక్షల జీవజాతుల్ని సృజించాడనమాట. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అది కేవలం జీవుని యొక్క కోరిక వల్ల మనకు అన్ని కోరికలు ఉన్నాయి, అందుకనే 80 లక్షల జీవజాతుల్ని సృష్టించాడు. వీటన్నిటిలోకి కూడా పరమోత్కృష్టమైనటువంటి జన్మ మనుష్య జన్మ. 84 లక్ష జీవజాతుల్లో కూడా 4 ప్రక్రియలు అంతకు మించి ఏం చేయలేం. అదేమిటది? ఆహార నిద్రా భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేనహీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ నాలుగు ప్రక్రియ సమన్వవేతాం పశుభీ నరాణం. పశువులో నరుల్లో సమానంగా ఉన్నాయి నాలుగు. జంతువు చేస్తుంది నాలుగు పనులు, మనము చేస్తాం. మరి మనిషిగా నువ్వు ఎప్పుడు ఉన్నతుడు అవుతావు? ధర్మోహితేషు అధికో విశేష, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు ఉన్నతుడు అవుతావు. ధర్మీనహీన, ధర్మం పాటించకపోతే పశుహీ సమానం, పశువుతో సమానం. అయితే నిన్న నేను ఒక విషయం చెప్పాను, ఈ పశువుతో సమానం అంటే వాటికి కొంచెం తెలివితేటలుంటే మన మీద కేసేస్తాయని. ఎందువల్లంటే వాటికి ఉండే నియమ నిబంధనలు కూడా మనిషికి లేకుండా ప్రస్తుతం జీవిస్తున్నాం మనం. జంతువు కన్నా కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమాలు, ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉన్నాయి. మనకు అది కూడా లేదు. మానవ సమాజం కలి యొక్క ప్రభావం వల్ల అంత నీచానికి దిగజారిపోయింది. వీటన్నిటికి కారణం ఆధ్యాత్మికతను విస్మరించడం, గీతాజ్ఞానానికి మనం దూరం అవడం. సో అందువల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, గీతా మహత్యంలో స్వయంగా పార్వతీదేవి పరమశివుని అడుగుతూ ఉంది గీత యొక్క గొప్పతనం ఏంటి అని. నేను చెప్పడం ఏంటి దేవి, భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు ఆ విషయం నీకు చెప్తానంటున్నాడు. ఒకసారి మురా అన్నటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత శేషకల్పం మీద స్వామివారు శయనించి పరధ్యానంలో ఉన్నట్టుగా లక్ష్మీదేవి గమనించి, ఏంటి స్వామి మీరు పరధ్యానంలో ఉన్నారని. స్వామివారు అంటున్నారు, నా శక్తులు ఈ సృష్టిని ఏ రకంగా నడిపిస్తున్నాయో వాటి మీద ధ్యానంలో ఉన్నానన్నారు. మీ దృష్టినే ఆకర్షించినటువంటి మీ శక్తులను సామాన్యుడు ఏ రకంగా అర్థం చేసుకోగలడు అంటే, అప్పుడు స్వామివారు చెప్తున్నారు, భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేస్తారో నా శక్తులను సంపూర్ణంగా అవగతం చేసుకుంటారు దేవి అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, కేవలం భగవద్గీత అధ్యయనం చేసినంత మాత్రాన్ని మీ శక్తులను అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు స్వామివారు అంటున్నారు, కేవలం కాదు, నాకు భగవద్గీతకు వ్యత్యాసం లేదు. మొదటి ఐదు అధ్యాయాలు నా ఐదు తలలు అన్నారు. తర్వాత 10 అధ్యాయాలు నా యొక్క బాహువులు, భుజస్కంధాలన్న. 16వ అధ్యాయం నా ఉదరం అన్నాడు. 17-18 అధ్యాయాలు నా పాదములు అన్నాడు. భగవద్గీతను అధ్యయనం చేస్తే ఒక్క అధ్యాయం, ఒక్క శ్లోకం, ఒక్క పదం అర్థం చేసుకున్నా కానీ వాడి జన్మ ధన్యమవుతుంది అన్నాడు భగవంతుడు. ఒక్క పదం, దాంట్లో లేనిది ఉండకూడనిది ఏం లేదు. రామాంజలి వారు చెప్తారు, సత్యం అది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రాబోయే రేపు సత్యమే. నేను ఇందాక ఒక శ్లోకం చెప్పాను, దేహినోస్మిన్ జతా దేహే కౌమారం యవ్వనం చర సదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహితి. సత్యయుగంలోనైనా ఆ శ్లోకం ఉండదగిందే. బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి మధ్య వయస్కులకి, వృద్ధాప్యానికి శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. అదేం తీసేయాల్సింది కాదు, అది సత్యం. సో ఒక వ్యక్తి, ఒక భక్తుడు రోజు భగవద్గీతను అధ్యయనం చేసేటువంటి వాడు, భిక్షాటనకి వెళ్ళి జీవితం గడిపేటువంటి వాడు, ఒక బ్రాహ్మణుడు. ఆయన భిక్షాటనకి వెళ్లేదానికి ముందు భగవద్గీత అధ్యయనం చేసి వెళ్ళేవాడు. దాంట్లో ఒక శ్లోకం, అనన్యశ్చింతయంతో మాం యజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఉంటే మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను, మీకు యోగక్షేమాలు నేను చూసుకుంటాను. మనం చింతలు ఎక్కువ పెట్టుకుని వచ్చేది ఏంటయ్యా రిజల్ట్ అంటే బీపీలు, షుగర్లు, అంతేకాని ఇంకేం లేదు. భగవంతుడు చెప్తున్నాడు, పురందరదాస్ చెప్తున్నాడు, హరిచిత్త సత్య నరచిత్త లవలేశ నడియదు. హరిచిత్తం ప్రకారం అన్నీ జరుగుతాయి, నరచిత్తం ప్రకారం ఏం జరగదు. అటువంటప్పుడు మనం ఆలోచించి ఆలోచించి బుర్ర వేడి చేసుకునే దానికి బదులు ఇంకేంటండి సాధించింది. ఏసీ రూమ్ అంతా చల్లగా ఉంది, ఎప్పుడు బుర్ర మాత్రం వేడిగా ఉంది. కారణం ఏంటి అంటే ఎన్నో ఆలోచనలు. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆ చింతలన్నీ విడిచిపెట్టి నా చింతలో ఉంటే మీ యొక్క యోగక్షేమం నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆ భక్తుడు అనుకున్నాడు, ఇది అసలు భగవద్గీతలో ఉండదగిన శ్లోకమా? అందరి యొక్క యోగక్షేమాలు భగవంతుడు ఎక్కడ చూసుకుంటాడని చెప్పి ఎర్రసిరాతో ఆ శ్లోకాన్ని కొట్టేశాడు. ఇది ఉండదగింది కాదు అన్నాడు. ఆ రోజు అది కొట్టేసి భిక్షాటనికి వెళ్ళారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఏ తల్లి భిక్ష పెట్టట్లేదు. మా ఇంట్లో ఎవరో చనిపోయారు, మా ఇంట్లో ఎవరో అనారోగ్యంగా ఉన్నారు, ఏం లేదు నాయన పో పో పో. ఇంటి దగ్గర భార్య ఉంది, ఉన్నటువంటి ఎవరో తలుపు గట్టిగా కొట్టారు, ఆమె తలుపు తెరిచింది. ఒక వ్యక్తి నవ యవనంలో ఉన్నాడు, చాలా తేజవంతంగా ఉన్నాడు, చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. ఏదో బోనిసంచి నిండుకు రకరకాల పదార్థాలు వేసుకొని వచ్చి, అమ్మ తొందరగా తలుపు తీ, ఇతను ఇంట్లో పెట్టాలన్నాడు. అసలు నాయన నువ్వెవరని, నేను మీ ఆయన శిష్యుణ్ణి. ఆమె చాలా నిజాయితీగా చెప్పింది, మా ఆయనే ఇంకా శిష్యుడు కాలేదు, ఆయనకు మళ్ళీ శిష్యుడు ఎవరు బాబు నువ్వు అనేది. మా ఆయనే ఇంకా శిష్యుడు కాలేదు, మరి ఆయనకి నువ్వు శిష్యుడు అంటున్నావు, అసలు ఎవరు బాబు నువ్వు అనేది. లేదమ్మా, మీ ఆయన శిష్యుణ్ణి. అంటే ఇక్కడ భగవంతుడి గీతనే కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాడు, అందుకని భగవంతుడు ఆయన శిష్యుడు అయిపోయాడు. శిష్యుడు అయిపోయాడు, ఆయన శిష్యుడమ్మా, బరువు తొందరగా దింపని తల్లి అన్నాడు. దించిన తర్వాత, ఇదేంటి నాయన చాలా చమత్కారంగా ఉందే, మా ఆయనకి శిష్యులు ఎవరు లేరు. అవునమ్మా, ఇది బరువు మెల్లిగా మోస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన ఆగ్రహించి తొందరగా తీసుకుని వెళ్ళు అని చెప్పి చూడు ఈపు మీద కొట్టాడని చెప్పి వాతలు చూపించాడు. ఈపుల మీద గీతలు పడున్నాయి. అరే మా ఆయన ఇంత కఠినాత్ముడు అయిపోయాడా, రాణి నాయన ఆయన కథ ఎంత తెలుస్తాను, నువ్వు కొంచెం కూర్చో బాబు, వండి ఏదో నీకు వారుస్తాను. ఈ లోపల భర్త వచ్చాడు, ఎవ్వరు ఒక గింజ కూడా దానం ఇవ్వలేదు. ఆ రోజు ఇంటికి వచ్చి చాలా నిరుత్సాహంగా ఉన్నాడు, ఏం తినాలా ఏంటి అని. కానీ ఇంటి గుమ్మంలోకి వచ్చేసరికి గమ 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 వాసన వస్తూ ఉంది, వంట ఆల్రెడీ అయిపోయింది ఇంట్లో. ఆశ్చర్యంగా ఈ లోపల భార్య వచ్చి, ఏమండి ఇంత కఠినాత్మలు అయిపోయారు, ఏంటి అసలు నాకు భిక్ష ఎవరు పెట్టక నేను ఇస్తే నువ్వు మళ్ళీ నువ్వేదో అరుస్తున్నావు నా మీద. అయినా ఆ పిల్లవాడు చిన్నవాడు ఏదో మెల్లిగా మోస్తున్నాడు, ఏమండి అంత కఠినత్వం, వాడు మెల్లిగా మోస్తే ఏమవుతుంది, ఎందుకు అట్లా దండించారు, ఈ పంత వాసలు పడ్డాయి పాపం, నాయన బాబు అని పిలిచింది. ఎవరున్నారంటే ఎవరు లేరు. ఏడి ఇక్కడే కూర్చోమన్నానే, ఏడి ఏడి. ఇతనికి అసలు బుర్ర పనిచేయలేదు, మొదట భిక్ష ఇవ్వలేదు, ఇంటి దగ్గరికి వస్తే ఎవడో నా శిష్యుడంట, నేనే ఇంకా శిష్యుని కాలేదు, వాడేదో తెచ్చాడంట, ఈ వండేసింది అది ఇది అని చెప్పి తికమక చెంది, సరే శాంతినిస్తుంది అని చెప్పి భగవద్గీత తీసి చదవడం మొదలు పెట్టాడు. ఏదైతే శ్లోకం అది భగవద్గీతలో ఉండదగింది కాదు అని కొట్టేశాడో, ఆ కొట్టిన గీతలు చిరిగిపోయిన యథాతథంగా ఉందన్నమాట. అప్పుడు ఇతను అర్థం చేసుకున్నాడు, అరే నాలో ఉన్నటువంటి అపనమ్మకం వల్ల ఆ దేవదేవుడే స్వయంగా నాకు నిరూపించడానికి ఈ వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వెంత అదృష్టవంతురాలివే, ఆ దేవదేవుడిని గీతని రోజు చదువుతున్నా కానీ నేను దాంట్లో భావన, ఆయనలో ఉన్నటువంటి సత్యం, ఆయన భక్తుల పట్ల ఉన్నటువంటి వాత్సల్యం, దాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వెంత అదృష్టవంతురాలు, ఆ వచ్చిన బాలుడు నా శిష్యుడు కాదు, జగద్గురువు ఆ గీతాచార్యుడే స్వయంగా వచ్చాడు, నువ్వెంత అదృష్టవంతురాలు అని అశ్రుదాలు కారుస్తూ భార్య దగ్గర విన్నవించుకున్నాడు. ఇక్కడ విశ్వాసం అండి. ఆ మాట అంటే అందరూ ఏమంటారంటే, స్వామి దేవుడు అంటే విశ్వాసం విశ్వాసం అంటారు. దేని మీద విశ్వాసం లేదండి, అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఏ రోజైనా కానీ మీరు ఇంజెక్షన్ ఇది విషయమా అని చెప్పి ఆలోచించారా, ఆయన మీద విశ్వాసం పెట్టారా లేదా. బస్సు ఎక్కుతున్నారు, రైలు ఎక్కుతున్నారు, అరే కృష్ణా బ్యారేజ్ మీద మీరు కిందకు దోసేస్తాడేమో అని చెప్పి డ్రైవర్ మీద విశ్వాసం లేకపోతే బస్సు ఎక్కగలరా, ట్రైన్ ఎక్కగలరా, ప్రయాణం చేయగలరా, అడుగు తీసి అడుగు పెడితే ఎవడో ఒకటి మీద విశ్వాసం పెట్టాల్సిందే. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుని మీద విశ్వాసం పెట్టలేరా. ఇంతమంది మీద విశ్వాసం పెట్టి జీవితం గడపంగా లేనిది. ఆ సృష్టికర్త, ఆ దేవదేవుడు, సర్వులకు రక్షకుడు, తండ్రి, ఆయన మీద విశ్వాసం పెట్టలేనా. ఎవరో ఒక సాధువు ఒక నదీ తీరంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడంట. ఒక ముసలామె వచ్చింది, ఏడుస్తూ ఉంది. ఆ ముసలామెని చూస్తున్నాడు, ఏంటి ముసలిదానా ఏడుస్తున్నావు అన్నాడు. అంటే నేను రోజు పెరుగు అమ్ముకునేదాన్ని, నది దాటి వెళ్ళిన నావలో నావ నడిపించేవాడు రాలేదు, ఈ పెరుగు పాలు అన్ని వృధా అయిపోతాయి, ఈరోజు వ్యాపారమే ఉండదు, అందుకని ఏడుస్తున్నాను. అప్పుడు ఈ సాధు అన్నాడు, పిచ్చిగానా ఎందుకే ఏడుస్తావు, కృష్ణారామ అనుకుంటూ వెళ్ళిపో, ఏం మునగవు, నది దాటేస్తావు అన్న. అరే ఇంత పెద్ద సాధువు చెప్పాడు కదా అని చెప్తే ఆమె కృష్ణారామ అనుకుంటూ నదిలో నడవడం మొదలుపెట్టింది, నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది, దాటేస్తాను. ఈ సాధువు చూశాడు, చెప్పరైతే చెప్పాను కానీ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అనుకున్నాడు. మళ్ళా చెప్పినప్పుడు ఆమె ఫలితం పొందినప్పుడు, నేను ప్రయత్నం చేయకపోతే ఏం బాగుంటుంది, నేను కూడా చెయ్యాలన్నాను. మళ్ళీ ఆలోచించాడు, ఆ ముసల్దాని కర్మ బాగుండి దాటేసింది, నా కర్మ ఎట్టుందో ఏమో అని చెప్పి పూర్తిగా విశ్వాసం లేకుండా కృష్ణాంటి కాళ్ళు పెట్టాడు, బుడుకును ఉండిపోయాడు. విశ్వాసం, ఆ భగవంతుని పట్ల విశ్వాసం. మనం ఈరోజు టీవీలో వచ్చేటువంటి 3 క్షణాలు 4 క్షణాలు అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టే విశ్వాసం భగవంతుని మీద పెట్టము. వాడు చెప్తాడు ఈ సోప్ వాడితే నలుపు తెలుపు అంటాడు, అది కొనేసి రుద్దేస్తాం అనమాట, దాని మీద విశ్వాసం పెడతాం. కానీ భగవంతుడు చెప్తున్నాడు యోగక్షేమం వహామ్యహం, నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని విశ్వాసం లేదండి. భగవంతునికి భక్తునికి మధ్యలో ఆ విశ్వాసం ఒక్కటే ఉంది. ఆ విశ్వాసం తొలగిపోయి విశ్వాసం అయితే నువ్వు స్వామి సంతలో ఉంటావు, ఆయన సన్నిధిలో ఉంటావు, ఆయనకి దగ్గరగా ఉంటావు, ఆయన వాడి అయిపోతావు. ఆ విశ్వాసమే నిన్ను దూరం చేస్తూ ఉంది. ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ విశ్వాసం ఏ రకంగా పెరుగుతుంది అంటే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల సాంగత్యం చేయడం ద్వారా మనకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయాలి, అప్పుడు మనకు విశ్వాసం పెరుగుతుంది. పితామహత్యంలో భగవంతుడు చెప్తూ ఉన్నాడు, దేవి సుశర్మ అన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, అతను చెయ్యని పాపం లేదు, పుట్టుకతో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలండి, బ్రాహ్మణ అంటే పుట్టుకతో కాదండి. భగవంతుడు చెప్తున్నారు చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య, చతుర్వర్ణాలు నేనే సృష్టించాను, దీన్ని బట్టి గుణకర్మ, పుట్టుకను బట్టి కాదు. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు డాక్టర్ కుమారుడు డాక్టర్ కాలేదండి పట్టా లేకుండా, మా తండ్రి డాక్టరు నాకు కత్తి ఇచ్చేయండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తానంటే ఒప్పుకోరండి. తండ్రి డాక్టర్ అయ్యే క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఈయనకు కూడా క్వాలిఫికేషన్ ఉంటేనే డాక్టర్ అవుతాడు. అదే రకంగా నీ తాత ముత్తాతలు బ్రాహ్మణులు అయి ఉండొచ్చు, నీలో ఆ లక్షణాలు లేకపోతే నువ్వు బ్రాహ్మణుడు కాలేవు. స్వామి ప్రభుపాదులు వారు రష్యాలో ప్రచారం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు అన్నారు నీ వ్యవస్థ అంతా కూడా కుల వ్యవస్థ అన్నాడు, అధమం నీచం అన్నటువంటి వ్యత్యాసాలు ఉన్నాయన్నాడు. అప్పుడు స్వామి ప్రభుపాదులు అన్నారు ఏమయ్యా మీ సమాజంలో లేదా అది అన్నారు, మీ సమాజంలో ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు లేరా అన్నాడు. ఉన్నారు అన్నారు, మేం వాళ్ళని టెక్నికల్ గా బ్రాహ్మణులు అని చెప్పి అంటా ఉన్నారు. సమాజాన్ని రక్షించేటువంటి సైనిక వర్గం లేరా క్షత్రియ వర్గం లేదా అన్నారు. ఉన్నారు అన్నారు, మేం వాళ్ళని టెక్నికల్ గా క్షత్రియులు అంటాం, వ్యాపారస్తులు లేరా వాళ్ళని వైశ్యులు అంటాం. ఈ 3 పై పనులు చేయకుండా శారీరక కష్టం చేసేటువంటి లేబర్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా వాళ్ళని మేము శూద్రులు అంటాం. అంటే ఇక్కడ తారతమ్యాలు చూపించడం కాదు, హేతువాదులు నాస్తికులు చెప్తారు ఇదంతా కూడా ఈ హైందవ సంప్రదాయం హిందుత్వంలో ఇవన్నీ ఉన్నాయి అది ఇది అంటారు. అట్టయితే ఎందుకయ్యా అందరినీ క్లర్కుల్ని చేస్తున్నావు, ఎందుకు అందరినీ కలెక్టర్లను ఎందుకు చేయకూడదు, అందరికీ కలెక్టర్ పోస్ట్ ఇచ్చేయి. అర్హతని బట్టి ఇస్తామండి అందరికి ఇవ్వం కలెక్టర్ పోస్ట్, ఇది కూడా అదే అర్హతని బట్టే ఇవన్నాలు. ఎందుకు అందరికీ కలెక్టర్గిరి ఇవ్వట్లేదు, అందరికి ఇస్తే వాళ్ళు చేయలేరు, అర్హత ఉన్న వ్యక్తులకే ఇస్తారు. అదే రకంగా వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళ యొక్క గుణాలను బట్టి భగవంతుడి యొక్క వర్ణాలను సృష్టించాడు. ఇతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కానీ చాలా నీచమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ఏ రకంగా జీవితాన్ని గడిపేవాడంటే ఆకులు అలములు ఏరుకుని వాటిని ఇస్తరాకుల్లాగా తయారు చేసి అమ్ముకుని వాటి వచ్చినటువంటి ధనంతో వ్యసనాలతో నిమగ్నమయ్యేవాడు. ఒకరోజు ఒక ఆశ్రమంలో ఆకులు ఏరడానికి వెళ్ళినప్పుడు ఒక పాము కాటుతో మరణిస్తాడు. తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్తే యమధర్మరాజు అనగానే నాకు ఒకటి గుర్తొస్తుందండి, మీరు కూడా చాలా మంది అనుకుంటారు వీళ్ళు ఎప్పుడు అందరూ హరినామం చేస్తూ ఉంటారు, నామం అందరి చేత చేపిస్తూ ఉంటారు, కారణం ఏంటి అని చెప్పి దాంట్లో మా స్వార్థం చాలా ఉంది. ఎందుకంటే మా గురువు గారు ఒకరు చెప్పారనమాట ప్రభుపాదులు గారు, చిన్న హాస్య కథ ఏంటంటే ఒక పండితుణ్ణి ఒక బస్సు డ్రైవర్ని ఇద్దరిని చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట. యమధర్మరాజు అన్నాడంటే ఈ పండితుడు రోజు ఉపన్యాసం ఇస్తాడు, వీడేమో నరకానికి వెళ్తాడు, ఈ బస్ డ్రైవర్ మాత్రం వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. రోజు ఉపన్యాసం ఇచ్చేటువంటి వ్యక్తికి కోపం వచ్చింది. ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వాడు వైకుంఠంకి వెళ్ళడం ఏంటి, నేను నరకానికి వెళ్ళడం ఏంటి. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, అరే బాబు నువ్వు రోజు ఉపన్యాసం చెప్పేవాడివి కానీ ఆ భగవంతుని యొక్క వాక్యములు ఒక్కటి కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడిని, నేను చంద్రుడిని, నీ గొప్పలు చెప్పుకునేవాడు. కానీ ఈ బస్సు డ్రైవర్ మాత్రం చాలా ర్యాష్గా డ్రైవ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత నామం చేయించాడు అనుకుని వాడు వైకుంఠానికి పోతాడు అన్నాడు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత నామం చేయించాడు అందుకని వాడు వైకుంఠానికి. అందుకని మేము కూడా మీ చేత నామం చేయిస్తామండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఇతను తర్వాత నరక లోకంలో రకరకాలైనటువంటి కష్టాలన్నీ, శిక్షలని అనుభవించి ఒక ఎద్దుగా జన్మిస్తాడు. అది కూడా ఎటువంటి యజమాని దగ్గర అంటే చాలా కఠినాత్ముడైనటువంటి యజమాని దగ్గర. ఈరోజు మనిషి యొక్క పుణ్యం వల్ల ఉన్నత స్థాయిలో ఉంటాడు. ఇంద్రుడు కూడా అవ్వచ్చు శాస్త్రాలు.